The Voice of India. Mind Media, The Voice of India.
Mind Media, The Voice of India. ఇది భారతీయ స్వరం.
ఇప్పుడు మీకోసం రమణ ముప్పల్ల గారి సమకాలీన విశ్లేషణ కార్యక్రమం August 30, 2019 నాటి ఎపిసోడ్ పునఃప్రసారం.
వెల్కమ్ టు మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా. వెల్కమ్ టు సమకాలీన విశ్లేషణ విత్ రమణ ముప్పల్ల. ప్రతి వారం మేము చేసే కరెంట్ అఫైర్స్, సమకాలీన రాజకీయ సామాజిక వార్తాంశాలపై చర్చా కార్యక్రమం. నా పేరు భాను, నేను మీ హోస్ట్. మనతో పాటు రమణ గారు ఉన్నారు. రమణ గారు నమస్తే అండి.
నమస్కారం అండి.
ఈ షో August 27 నాడు రికార్డ్ చేయబడింది. ఈ షోలో ముఖ్య అంశాలు ఈరోజు మేము మాట్లాడుకునేది, ఒకటి మన బీజేపీ గొప్ప నేత అరుణ్ జైట్లీ గారు చనిపోవటం జరిగింది. ఆయన అంటే బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఎక్కడి నుంచి వచ్చారు, తర్వాత ఆయన చేసిన సేవలు ఏంటి, ఎందుకు ఆయన కోల్పోవటం అన్నది బీజేపీకి నిజంగానే ఒక పెద్ద సెట్ బ్యాక్ ఇప్పుడు కాస్త. రెండవ అంశం వచ్చేసేసి మన మాజీ హోంమంత్రి చిదంబరం గారిని సిబిఐ అరెస్ట్ చేసింది, దాని వెనకాల ఏముంది, ఆయన నేనేం చేయలేదని అంటున్నారు. ఇంకా మూడవది మోడీ గారి పర్యటనలు అండ్ ఆయన కాశ్మీర్ విషయంలో ఇటీవలే ఇది మాకు పాకిస్తాన్కి మధ్య ఉన్నటువంటి ఇష్యూ, ఎవరు మధ్యవర్తిత్వం చేయాల్సిన అవసరం లేదన్నటువంటిది చెప్పారు. ఈ మూడింటి గురించి మాట్లాడదాం. రమణ గారు, లాస్ట్ వీక్ మనం కొంచెం వీ గాట్ డిలేడ్, సో ఇప్పుడు మీకు ఫస్ట్ చర్చనీయాంశం ఏంటంటే, అరుణ్ జైట్లీ గారు ప్రెటీ మచ్ బీజేపీలో ఒక మేధావి వర్గంకి సంబంధించినటువంటి వ్యక్తిలాగా ఉంటారు. అండ్ ఒకప్పుడు ఆయన ప్రమోద్ మహాజన్ ఇట్లాగే మంచి అందరితో కలుపుకొని వెళ్తాడు అని అనేవారు. సో ప్రమోద్ మహాజన్ అండ్ అరుణ్ జైట్లీ ఒకే కోవ టైపు, అంటే వేరే పార్టీ వాళ్ళతో కూడా సత్సంబంధాలు కలిగి ఉండి ప్లస్ చాలా నాలెడ్జ్ ఉన్న వ్యక్తి కింద అని అంటారు. సో కానీ ఆయన ఆరోగ్యరీత్యా ఈసారి మంత్రి కూడా లేరు.
అవును.
దీనివల్ల బీజేపీకి అంటే ఇప్పుడు కొత్త పాత నేతలు చాలా మంది చనిపోవటము బీజేపీ కొంచెం అది దెబ్బతీసింది, బట్ అరుణ్ జైట్లీ గారి స్థానం ఆయనది ఓన్. సో ఎంత ఇది అంటే బీజేపీపై దీని యొక్క ప్రభావం ఉంటుంది, పార్టీకి ఏమన్నా అర్జెంటుగా
అంటే పార్టీకి అర్జెంట్ ఇట్లాంటి లీడర్ చనిపోయినప్పుడు ఏమవుతుందంటే అది పార్టీకి అర్జెంటుగా ఏదో చేయాలంటే ఏమీ చేయలేరు. ఇదేంటంటే ఎక్స్పీరియన్స్ అనేది టక్మన్ వచ్చే రకమైనది కాదు. అరుణ్ జైట్లీ గారు ఈజ్ అ స్పెషల్ పర్సనాలిటీ బీజేపీ పార్టీకి చెప్పాలంటే అన్నమాట. ఆయన ఏంటంటే మామూలుగా బీజేపీలో ఇప్పుడున్న అన్ని పార్టీల వాళ్లతోటి లేకపోతే అక్రాస్ ద ఎయిల్ వెళ్ళి మాట్లాడుతూ కూడా ఎంత మాట్లాడినా కూడా పార్టీకి పార్టీ సిద్ధాంతాలకి పార్టీలో ఉండే ప్రోగ్రామ్స్కి ఎక్స్ట్రీమ్గా లాయల్గా ఉంటూ అప్పటికీ వేరే వాళ్ళతోటి మంచి రిలేషన్షిప్స్ మెయింటైన్ చేయగలిగి ఏవైనా పనులు చేయించగలగటం లేకపోతే కాన్సెన్సస్ బిల్డ్ చేయాలి అంటే అన్నమాట. అలాంటి లీడర్ వాళ్ళకి లేడు, ఇప్పుడు కోల్పోయినట్టే లెక్క అలాంటి గొప్ప లీడర్ని. మరి ఎవరైనా ఉన్నారా అలాంటి వాళ్ళు అంటే ఉంటారు, కానీ ఆయనంత క్యాపబుల్ వాళ్ళైతే మటుకు కంటికి కనపడట్లేదు అన్నమాట. సో ఒక రకంగా చెప్పాలంటే ఒక ఓల్డ్ గార్డ్లో అంటే యాక్టివ్గా వర్క్ చేస్తున్న వాళ్ళు, ఇప్పుడు అద్వానీ గారు ఉండొచ్చు, ఇంకా ఆయన పెద్ద ఆయన అయిపోయారు, చాలా పెద్ద ఆయన అయిపోయారు అన్నమాట. 90+ ఇయర్స్ అయిపోయింది. మురళీ మనోహర్ జోషి గారు కూడా 90+, ఆయన కూడా అస్వస్థగా ఉన్నారు, మొన్న హాస్పిటల్లో చేర్చారు అన్నమాట. సో ఒక ఒక వర్గం ఉంది, ఆ వర్గం అంతా ఎవరు ఇంకా లేరు ప్రస్తుతం. ఈ కొత్త వర్గం ఉంది, మోడీ గారు, అమిత్ షా, లేకపోతే ఈ ఆ యోగి ఆదిత్యనాథ్, వీళ్ళందరికీ అసలు ఆ టైప్ ఆఫ్ అప్రోచ్, ఎక్స్పీరియన్స్ లేకపోతేనేమో అలాంటి అవకాశము అవేవి లేవు వాళ్ళకి. వాళ్ళందరూ వాళ్ళ వాళ్ళ పార్టీలు వాళ్ళ వాళ్ళ స్టేట్స్లో బ్రూట్ మెజారిటీస్ తోటి గెలిచి అపోజిషన్ ఉంటే ఎంత లేకపోతే ఎంత అన్నట్టు రూల్ చేసుకెళ్ళిపోయిన వాళ్ళు వాళ్ళు. కానీ ఇది మటుకు తీరని విషయమే, ఇది మటుకు ఆయన అరుణ్ జైట్లీ గారు వెళ్ళిపోవటం అనేది.
ఇప్పుడు మన పాత ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి లాగా ఇతన్ని కూడా భావిస్తారంటే
అవును,
పార్టీ సిద్ధాంతాన్ని పక్కన పెట్టకుండా వేరే వాళ్ళతో డీల్ చేయగలగటం, వేరే పార్టీ వాళ్ళతో లేకపోతే కమ్యూనిస్టులతో లేకపోతే ఎనీబడి
వెరీ గుడ్
వాళ్ళతో
చాలా బాగా ఆర్టికులేట్ చేసి ఏ విషయాన్నైనా చెప్పగలరు. ఎమినెంట్ జ్యూరిస్ట్, ఎమినెంట్ జ్యూరిస్ట్ అంటే ఆయన హీ కెన్ మేక్ లాట్స్ ఆఫ్ మనీ యూజింగ్ జస్ట్ ఆయన ప్రొఫెషన్లోనే అనమాట. అట్లాంటి ఆయన కూడా అలా హీ స్టక్ టు బీజేపీ ఫర్ ఏ లాంగ్ లాంగ్ టైం. ఆయనకు 5 నిమిషాలు పట్టదు ఆయన్ని వేరే వాళ్ళు తీసుకుని మంచి పొజిషన్ ఇవ్వటానికి, కానీ ఆయన హీ స్టక్ టు హిజ్ ప్రిన్సిపల్స్, అది ఇంపార్టెంట్. అక్కడ అన్ని చోట్ల అందరితోటి మాట్లాడచ్చు, అందరితోటి ఫ్రెండ్షిప్ ఉండొచ్చు, వేరే కాంగ్రెస్ పార్టీలో ఉండే జడ్జిలు లాయర్లు వాళ్ళందరూ కూడా ఫ్రెండ్సే ఆయనకి, కానీ కూడా హీ స్టక్ టు హిజ్ బీజేపీ రూట్స్. ఆ ఏబీవీపీలో ఉండేవాడు, ఆ తర్వాత బీజేపీ, దానికి ఒక రీజన్ చెప్తారు అన్నమాట. లాహోర్లో వాళ్ళ వాళ్ళ నాన్నగారు కూడా లాయరేట,
లాయర్ అవును,
లాహోర్ నుంచి వాళ్ళు కట్టుబట్టలతోటి వచ్చారు ఢిల్లీకి అనమాట.
పంజాబీ అవును,
పంజాబీస్ వాళ్ళు. వాళ్ళ ఆయన మైండ్లో ఒకటైతే ఉంది అనమాట, ఎంత సెక్యులరిజం ఎంతైనా బిల్డ్ చేయొచ్చు కానీ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే హిందూస్కి ప్రైడ్గా వాళ్ళంతా వాళ్ళు బతికేటట్టు ఒక కాన్స్టిట్యూషను, ఒక మెజారిటేరియన్ థింగ్ ఉండాలి, ఉండకపోతే మనం ఎలా పారిపోయి ఎక్కడి నుంచి ఇక్కడికి రావాల్సి వచ్చిందో అలానే అయిపోతుంది అనే ఒక బాటమ్ లైన్ స్టేట్మెంట్ మీద హీ బిల్టప్ హిస్ ప్రొఫైల్ అనమాట. అందుకనే ఆయన ఎన్ని జ్యుడిషియరీలో వీటిల్లో అన్ని రకాల వాటిల్లో ఉన్నా కూడా హీ స్టక్ టు ద రూట్స్. ఆ రూటెడ్ ఐడియాలజీ తోటి ఏబీవీపీ, ఏబీవీపీ తర్వాత గెలవని గెలవకపోని ఏదైనా అవన్నీ బీజేపీ అని పట్టుకుని అలా ఉండిపోయారు అనమాట వీళ్ళు. కొంతమంది ఉన్నారు అలాంటి వాళ్ళు అంతే. ఇంకోటి ఏంటంటే వాట్ ఐ ఇంకోటి ఏం చెప్పచ్చు అంటే ఆయన గురించి హీఈస్ లిటిల్ డిఫరెంట్ ఫ్రమ్ అదర్ కైండ్ ఆఫ్ లీడర్స్. అంటే ఎలా డిఫరెంట్ అంటే ఇఫ్ యూ మీరు కనుక మన లాస్ట్ టర్మ్ 2014 to 2019 బీజేపీ టర్మ్ చూసుకుంటే అందులో ఈయన కీ పర్సన్ చెప్పాలంటే హీఈస్ లైక్ అదేదో అంటారే టాప్ 4 ఎస్టాబ్లిష్మెంట్ టైప్.
అంటే మోడీ గారు కొత్త, ఢిల్లీకి కొత్త, అతను వచ్చిన తర్వాత ఈయన ఆల్రెడీ ఢిల్లీలో కొన్ని సంవత్సరాలుగా ఉన్నాడు కాబట్టి ఎవరు ఏంటి అన్నది అన్ని ఈయనకు తెలుసు. ఆయనకి కాస్త అంటే
ఏమంటే
ఇనిషియల్ ఫేజ్ లో సెటిలింగ్ చేశారు బానే.
అదొక్కటే కాదు, మనకి తెలియనివి చాలా ఉంటాయి ఇప్పుడు ఇప్పుడు బయటపడుతూ ఉంటాయి, ఎవరైనా పోయినప్పుడు చెప్తారు. అది ఏంటంటే అదే దౌర్భాగ్యం మన రైటర్స్ వాటిల్లో, బతికుండంగానే చెప్పాలి ఇలాంటివన్నీ, చనిపోయిన తర్వాత చెప్తే ఏముంటుంది, అది జస్ట్ మెమోరియల్ టైప్లో ఉంటుంది అనమాట. మోడీ గారు అవని వీళ్ళందరూ కూడా బీజేపీ అనేది అసలు పవర్లో లేనప్పుడు, అంటే 2 సీట్లు వచ్చినప్పుడు అక్కడ ఇక్కడ చిన్న చిన్న కార్యకర్తల కింద బతుకుతున్న రోజుల్లో ఢిల్లీలో ఎవరైనా దిగితే అడ్డా ఏంటంటే వీళ్ళింట్లోనే ఉండేవాళ్ళు అదనమాట. వీళ్ళందరూ జైట్లీ ఏంటి ఫ్రెండ్షిప్ అంటే అది. ఇంకోటి ఏంటంటే జైట్లీ ఈ ఒక స్పెషాలిటీ ఆయనది ఏంటంటే ఆయన పిల్లలు ఏ స్కూల్కి వెళ్ళారో ఆయన దగ్గర వర్క్ చేసే వాళ్ళకి అదే స్కూల్, ఆయన ఏం తింటారో ఆయన ఇంటికి వచ్చిన వాళ్ళు ఇట్లా ఉండేవాళ్ళు వీళ్ళందరికీ అదే అనమాట. సో ఒక పెద్ద ఫ్యామిలీ టైప్లో మేనేజ్ చేశారు ఆయన ఢిల్లీలో ఈ బీజేపీ అనేది అస్సలు గ్రో అవ్వని రోజుల్లో కూడా అనమాట. సో చాలామంది బీజేపీ వాళ్ళకి జైట్లీ ఏమిటి అంటే వాళ్ళు ఆ లీడర్స్ అందరికీ జైట్లీ గురించి ఎలా తెలుస్తుందంటే ఇది రీజనింగ్ అనమాట బిహైండ్.
చాలాసార్లు ఈయన ప్రధాని నరేంద్ర మోడీ గారు ఒకనొక టైంలో ఆయన స్కూటర్ వెనకాల కూర్చొని తిరిగేవాడని
అవును
చెప్తుంటారు, స్కూటర్ వెనకాల తిరిగేవాడు కూర్చొని. అండ్ అంటే ఈ వెరీ ఇనిషియల్ స్టేజ్లో ఆయన ఎట్లా చెప్పాలి, హీఈస్ లైక్ ద అన్ని ఆల్ ఇన్ వన్, అంటే తెలివైన వ్యక్తి, కనెక్షన్స్ ఉన్న వ్యక్తి, తర్వాత లాయర్. ఐ థింక్ క్రికెట్ లో కూడా ఉన్నట్టున్నాడు కదా,
ఢిల్లీ క్రికెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ కూడా చేశారు ఆయన అన్నమాట.
సో
అందుకని ఇవాళ ఢిల్లీ స్టేడియం ని ఆయన పేరు మీద మార్చేశారు, ఢిల్లీ క్రికెట్ స్టేడియం ని.
ఓ ఇప్పుడు అది మార్చారా
ఆయన పేరు మీదకన్నమాట అది.
ఓకే సో ఇప్పుడు మరి
అన్నిటికంటే ఇంపార్టెంట్ నేనేం చెప్తానంటే ఆయన ప్రొఫైల్లో ఇవన్నీ వెరీ థింగ్ గ్రేట్ థింగ్స్. అన్నిటికంటే గ్రేట్ ఏంటంటే మీరు ఒకటి అబ్జర్వ్ చేస్తే ఏ ఒక్క లా ఏ ఒక్క బిల్ కూడా డైరెక్ట్గా ఫోర్స్ఫుల్గా ఇండియా మీద ఇంప్లిమెంట్ చేయకూడదు, దానికి ఎట్లాగైనా కాన్సెన్సస్ బిల్డ్ చేసి రెండు లోక్సభ రాజ్యసభలు వేరు వేరుగా పాస్ చేసి ఆ పాస్ చేసిన బిల్లుని మనం ఆమోదించేటట్టు చెయ్యాలి, అప్పుడు దానికి స్టెబిలిటీ ఎక్కువ ఉంటుంది అని నమ్మిన వాడైన అనమాట. సో ఆ ఉద్దేశంతో జిఎస్టీని ఎన్నిసార్లు ఓడిపోయినా మొత్తం మీద నెగోషియేట్ చేసి లోక్సభలో రాజ్యసభలో విత్ 2/3 మెజారిటీతో పాస్ చేయించారు.
అంతేగాని ఎట్లాగట్లా దీన్ని తోసేద్దామని అయితే కాదు
కాదు. అలానే ఈ కాశ్మీర్ ఎంటైర్ కాశ్మీర్ లా ఆర్టికల్ 370 డీఫంక్ట్ చేయటము, 35A తీసేయటము, తర్వాత స్టేట్ని రెండు స్టేట్ల కింద మార్చి రెండు యూనియన్ టెరిటరీల కింద మార్చి ఇవన్నీ చెయ్యాలి అనే బిల్, ఎవ్రీథింగ్ నాంది ప్రస్తావన ఎలా చెయ్యాలి స్ట్రాటజీ అంతా అయిందేట.
ఓ మొత్తం ఆయన దాని వెనకాల అతనే ఉన్నారు.
ఆయనే ఉన్నాడు, కాకపోతే చాలా మంది గమనించలేదు కొన్ని జరిగాయి అనమాట. ఆయన ఫ్యూనరల్ చేసే టైంకి మోడీ అండ్ షా యాజ్ ఎ మార్క్ ఆఫ్ రెస్పెక్ట్ ఒక డెసిషన్ తీసుకున్నారు, కాశ్మీర్లో కాశ్మీర్ జెండా ఉండదు అని. ఆ క్షణం నుంచి కాశ్మీర్లో ఓన్లీ ఇండియా జెండా ఎగిరింది. అదే ట్రిబ్యూట్ అనమాట. ఇంకా చెప్పింది ఏంటంటే అన్నిటికంటే గ్రిట్ ఏంటంటే ఒక మనిషి చచ్చిపోయేటప్పుడు భయపడతాడు ఎట్లాంటి వాడైనా సరే.
అవును,
ఇంకా గ్యారంటీ పోతాను అని తెలిసిన తర్వాత ఒక నిస్పృహ వస్తుంది, ఇంకెందుకులే చేయటము అవి ఎందుకులే చేయటం అని అనమాట.
అవును,
ఈయన విశేషం ఏంటంటే 2 రోజుల క్రితం కూడా వీళ్ళు ఎవరైనా వెళ్ళినప్పుడు సజెషన్ ఇస్తూనే ఉన్నట్ట ఎలా వర్క్ చేయాలి అనేది అనమాట. ఇంకోటి ఏంటంటే ఆయన నేను ఇంకా చేయలేను ఓపిక లేదు నాకు మినిస్ట్రీ వద్దు అని డిక్లేర్ చేసినప్పటి నుంచి ఆయనకి వీళ్ళు అప్పటికే ఓ పని పెట్టారు, కూర్చొని అన్ని నెక్స్ట్ పార్లమెంట్ సెషన్స్లో పాస్ చేయాల్సిన బిల్స్ అన్ని డ్రాఫ్ట్ చేయించారు ఆయనతోటి అనమాట.
ఓకే ఓకే.
సో ఆయన లాస్ట్ 2 డేస్ బిఫోర్ కూడా కాశ్మీర్ గురించి మాట్లాడుతూనే ఉన్నారు.
ఆయన ఇన్ఫ్యాక్ట్ ఆయన మన సుష్మా స్వరాజ్ గారు చనిపోయినప్పుడు కూడా పాపం ఆయన ట్వీట్ చేశాడు.
ఇంకోటి విశేషం ఏంటంటే యాజ్ సైడ్ రిమార్క్ కాదు ఒక ట్రివియా టైప్ ఏంటంటే హీజ్ వైఫ్ ఆయన వైఫ్ ఈజ్ ఫ్రమ్ జమ్మూ అనమాట.
ఓ కాశ్మీరీ,
జమ్మూ జమ్మూ రీజన్ ఆవిడ ఆవిడ కూడా అనమాట. ఆయన
పంజాబీ.
ఇవన్నీ ఏంటంటే ఇండిపెండెన్స్ రాకముందు ఇప్పుడు మాట్లాడుకుంటున్నాం ఇలా హర్యానా హిమాచల్ ప్రదేశ్ జమ్మూ ఇప్పుడు పంజాబ్ లాహోర్ లో లాహోర్ పార్ట్ ఆఫ్ ద పంజాబ్ ఇన్ పాకిస్తాన్ ఇవన్నీ కలిపి ఒక పంజాబ్ స్టేట్ ఇదంతా.
ఒకప్పుడు
ఒకప్పుడు వాళ్ళప్పుడు వీళ్ళందరూ రిలేటివ్స్ అందరూ ఒకరికొకరు ఏం పక్క పక్క బార్డర్లే. ఇప్పుడు మనం ఒక 10 ఏళ్ళు ఆగి చూసి ఒకప్పుడు తెలంగాణ ఆంధ్ర అంతా ఒకటేట అని చెప్పుకున్నట్టు ఉంటుంది.
ఓకే డెఫినెట్లీ.
ఇప్పుడు రిలేటివ్స్ కాదు అటు సైడ్ వాళ్ళు ఇటు సైడ్ వాళ్ళు.
అబ్సల్యూట్లీ అండి. ఐ మీన్ దే ఆల్ ఐ మీన్ కామన్ రూట్స్ కామన్ రూట్స్. సో ఇప్పుడు నెక్స్ట్ మీకు ప్రశ్న, మరి ఆయన ఎవరన్నా ఇప్పుడు క్లోజెస్ట్ ఎవరు ఇప్పుడు ఆయన ఆయన పనిని ఆయన టైప్ ఆఫ్ దీన్ని
చాలా కష్టం చెప్పడం నాకైతే ఎవరు కనపడట్లా
అంటే ఎవరన్నా
ఒకప్పుడు ఒకప్పుడు ఏంటంటే చెప్పుకోవడానికి ఉండేవాళ్ళు, ఇంకా మిగిలింది ఈ టైప్లో కొంచెం అందరితోటి అన్ని పార్టీల్లోకి ఇదే టైప్లో ఇంత 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 ఈ టైప్ కాకపోయినా కూడా రాజ్నాథ్ సింగ్ గారు ఒక ఆయన ఉన్నారు ఇప్పుడు అన్ని పార్టీలతో మాట్లాడి.
రాజ్నాథ్ సింగ్ గారు మాట్లాడగలుగుతారు కానీ లీగల్ ఎక్స్పర్టైజ్ కానీ అలాంటివి లేవు ఆయన.
అలాంటివి లేవు. ఇది లూటెన్స్ వాళ్లతోటి డీల్ చేస్తూ బీజేపీ అజెండాని మాత్రమే ముందుకు తీసుకెళ్తూ లాయల్ గా పార్టీలో ఉండి చేయగలిగిన వాళ్ళు హీఈస్ ద టాప్ మోస్ట్ అండి.
ఒక్కడే దానికి
ఇది యూనో నెంబర్ 1. వీళ్ళ కష్టాలు ఉంటాయి. ఇప్పుడు ఇప్పుడు ఏంటంటే వీళ్ళు వెళ్తున్న అగ్రెసివ్ ఎజెండాలో, అగ్రెసివ్ హిందుత్వ ఎజెండాకి వెళ్ళిపోతున్నారు. వీళ్ళ సైడ్ ఇప్పుడు అవతల వాళ్ళతోటి సామరస్యంగా మాట్లాడే మనిషిని వెతుక్కోవటం అనేది కొంచెం కష్టం ఉంటుంది వీళ్ళకి. కొన్నాళ్ళ పాటు కష్టాలు ఉంటాయి. ఇంకోటి ఈయన ఒక్కళ్ళే లెక్క కాదు, ఈయన తర్వాత అదే టైప్లో కనీసం వేరే పార్టీల వాళ్ళతో మాట్లాడగలిగే, మాట్లాడుతూ కంటిన్యూ చేయగలిగే వ్యక్తి సుష్మా స్వరాజ్, ఆవిడ కూడా లేదు. వాళ్ళకి ఏంటంటే సడన్గా ఆ టైప్ వాళ్ళు అక్రాస్ ది ఎయిల్ మాట్లాడి అన్ని క్లింక్స్ చేయగలిగే టైప్ వాళ్ళు ఒక్కసారి వెళ్ళిపోయారు అన్నమాట.
మరి ఈ లెక్కన భారీ లోటు అండి ఇది,
భారీ లోటు వాళ్ళ పార్టీలో, ఇది భారీ లోటు ఈయన మటుకు.
ఎందుకంటే అసలు అబ్సల్యూట్లీ ఇంకా ఐ మీన్ వెంకయ్య నాయుడు గారు కొంచెం మాట్లాడతారు అనుకుంటా
అందరు అదే కదా. ఇప్పుడు వెంకయ్య నాయుడు గారిని తీసుకెళ్లి వైస్ ప్రెసిడెంట్ కింద పెట్టుకు, ఆయన పెద్ద ఆయన, ఇంకోటి ఆలోచించుకోండి మీరు అన్నమాట. ఆయన తీసుకెళ్లి వైస్ ప్రెసిడెంట్ కింద పెట్టుకున్నారు. మళ్ళీ ఈయన జైట్లీ, బై ద వే ఇంకో ట్రివియా, ఇప్పుడు కరెంట్ ప్రెసిడెంట్ కోవింద్ గారు జైట్లీ దగ్గరే పనిచేశారు.
ఓకే ఓకే.
వాళ్ళు అదే నేను చెప్తోంది మీకు, జైట్లీ అంటే చాలా మందికి తెలియదు, అవన్నీ ఇప్పుడిప్పుడు చిన్నగా రాసి తెలిసేటట్టు చేస్తున్నారు. ఆయన జైట్లీ గారి దగ్గర వీళ్ళందరూ హ్యావ్ గ్రోన్ అప్ అండ్ ద పార్టీ గ్రూ ఇన్ ఢిల్లీ అనమాట.
ఆయన ఇతని కన్నా పెద్దవారు కదా,
పెద్ద చిన్న ఈయనకి పెద్ద లా ఫర్మ్ ఉంది. ఆ లా ఫర్మ్లో వీళ్ళందరూ వర్క్ చేసేవాళ్ళు, లాయర్లు వీళ్ళందరూ అనమాట. లా దాని కింద పార్టీ వర్క్ అది ఏం చేశారంటే, ఈయన ఈయన లా ఆఫీసెస్ ఈయన ఇల్లు ఒక అడ్డా కింద మార్చుకున్నారు అనమాట. వాళ్ళు పార్టీ పెరగని రోజుల్లో కార్యకర్తలు అందరూ అనమాట, ఆ పార్టీ ఆ కార్యకర్తలు మనుషులు వాళ్ళ ప్రొఫైల్స్ అన్నీ అండర్ ద రూఫ్ ఆఫ్ జైట్లీ హౌస్ పెరిగాయి.
ఓ బాయ్. సో మీరు సింపుల్ గా మీరు ఏం చెప్తున్నారంటే ఇది ఇంకా ఎవరు తీర్చలేనటువంటి లోటు అని చెప్పేస్తున్నారు.
కొంతమందిని కొంతమందిని ఎవరు రీప్లేస్ చేయలేరండి, దట్ ఈస్ ఎ ఫ్యాక్ట్ అది అనమాట. కాకపోతే విశేషం ఏంటంటే ఈయనకి వెరీ హై ప్రొఫైల్ నేమ్, లేకపోతే ఒక కెరిస్మా, అదేదో ఇందిరాగాంధీ పోతే ఇంక లేదు ఇండియా అనే టైప్ మనిషిలా కన ఆయన ప్రొఫైల్ పెంచుకోలేదు అంతే. ఈజ్ లైక్ ఐ డోంట్ వాంట్ ప్రొఫైల్, ఐ వాంట్ వర్క్ టు బి డన్ అనే టైప్ మనిషి. అది చివరి క్షణం వర్క్ అలానే చేశాడు ఆయన. ఇండియా లాస్ట్ ఏ గ్రేట్ లీడర్ అని చెప్పొచ్చు, పార్టీ కంటే కూడా అనమాట,
పార్టీలకు అతీతంగా. రైట్. సో యా, లెట్స్ టేక్ ఏ క్విక్ బ్రేక్ అండి. నెక్స్ట్ చర్చనీయాంశం మనకి ఈ షోలో చిదంబరం గారి చిదంబర రహస్యాలు. అసలు ఆయన సడన్ గా అరెస్ట్ అవడం అది ఎంత నాటకీయంగా జరిగిందో, ఆయన ఇప్పుడు నాకేం సంబంధం లేదంటున్నారు. శ్రోతలు మీరు వింటున్నది సమకాలీన విశ్లేషణ విత్ రమణ ముప్పాల, ఆగస్టు 27, 2019 నాటి కార్యక్రమం రికార్డింగ్. బ్రేక్ తీసుకొని చిదంబరం గారి విషయం గురించి మాట్లాడదాం రమణ గారు.
తప్పకుండా.
మైండ్ మీడియా యూట్యూబ్ ఛానల్. టెక్నాలజీ ఎంతగా ఎదిగింది, సీసా మూత తీయడం మొదలు వీసా అప్లికేషన్ నింపడం వరకు ఒక్కటేమిటి, ప్రతిదీ అరటిపండు వలచి చేతిలో పెట్టినట్టు చెప్పే యూట్యూబ్ లో మైండ్ మీడియా కార్యక్రమాల్ని కూడా పొందుపరిచారు. కరెంట్ అఫైర్స్, టెక్నాలజీ, సినిమాలు, ఆధ్యాత్మికత, ఇంకా రకరకాల అంశాల గురించిన మాటలు, పాటలు, విశ్లేషణలు, చర్చలు పొందుపరిచే సరికొత్త వీడియోల కోసం మైండ్ మీడియా యూట్యూబ్ ఛానల్ youtube.com/mindmediaకు వెళ్లి సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఏ చిన్న డీటెయిల్ మిస్ అవ్వరు. మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం. ప్రతి గురువారం రాత్రి 7 గంటలు న్యూయార్క్ సమయానికి మైండ్ మీడియా సమర్పించు ది టెకీ టాక్. ప్రతి గురువారం టెక్నాలజీ వార్తా విశేషాలు, మొబైల్ అప్లికేషన్స్ గురించి, గేమింగ్, ఆటోమొబైల్స్ మరియు కెమెరా, వీటన్నిటిపైన ప్రతి వారం మీతో పంచుకోవడానికి వస్తున్నారు బీపీ భానుప్రకాష్ ఫ్రమ్ వాషింగ్టన్ డీసీ, కేపీ కనకప్రసాద్ ఫ్రమ్ ఆల్బనీ న్యూయార్క్, అండ్ విబి వెంకట భామిడిపాటి ఫ్రమ్ వాషింగ్టన్ డీసీ. స్టే ట్యూన్డ్ ఆల్ ద టైమ్ టు మైండ్ మీడియా, అండ్ గురువారం నాడు మాత్రం మర్చిపోకండి టెక్కీ టాక్. మైండ్ మీడియా.
వాయిస్ ఆఫ్ ఇండియా, మైండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా,
మైండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం.
వెల్కమ్ బ్యాక్ టు సమకాలీన విశ్లేషణ విత్ రమణ ముప్పాల, ఆగస్టు 27, 2019 రికార్డింగ్. వెల్కమ్ బ్యాక్ రమణ గారు. మీ షో బ్రేక్ ముందు రెండవ చర్చనీయాంశము చిదంబరం గారి గురించి మిమ్మల్ని అడుగుతానని చెప్పాను. ఒకటి, ఆయన అరెస్ట్ చేయడం కూడా ఎంత నాటకీయంగా జరిగిందంటే, వాళ్ళు వెళ్ళేసి గోడ దూకేసి ఆయన ఇంట్లోంచి పట్టుకొచ్చారు సిబిఐ వాళ్ళు. నెక్స్ట్, అంటే మొత్తం భారతదేశం అంతా ఈ కాశ్మీర్ విషయమే అరే ఎట్లా చేశారని అనుకున్న టైంలోనే అంతకన్నా నాటకీయంగా సడన్గా ఈయనను కూడా అరెస్ట్ చేయడం జరిగింది. అసలు మోడీ ప్రభుత్వము చాలా స్పీడ్గా వర్క్ చేస్తుంది ఇట్లాంటివి. ఐ డోంట్ నో ఎట్లా వాళ్ళు మూవ్ చేస్తున్నారు, ఎంత స్పీడ్గా చేస్తున్నారో నాకు అర్థం కావట్లేదు. కానీ
ఈ విషయంలో మోడీ ప్రభుత్వం ఏముందండి చేయగలిగేది? వాళ్ళు ఇన్వెస్టిగేషన్స్ వేశారు
రైట్
అన్నమాట. ఇన్వెస్టిగేషన్ కూడా మోడీ వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే కరప్షన్కి అగెన్స్ట్గా చేస్తున్నాం అన్నారు. కానీ ఎక్కడైనా వాళ్ళు ఇందిరాగాంధీ టైంలో షా కమిషన్ వేసినట్టు, కానీ విపి సింగ్ గారి టైంలో అదేదో యాంటీ కరప్షన్ కమిషన్ బోఫర్స్ మీద వేసినట్టు, కానీ జాయింట్ పార్లమెంటరీ కమిటీలు ఇట్లాంటివి ఏమీ లేవు. అసలు వాళ్ళు ఏం చేస్తున్నారంటే జస్ట్ ఫాలో ద మనీ లైన్స్ అని పెట్టుకున్నారు. ఆ మనీ లైన్స్కి ఇన్వెస్టిగేషన్స్ ఏముంటాయి? ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్, లేకపోతే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఏం చేస్తుంది? మనీ లాండరింగ్ ఎక్కడైనా జరిగిందా, మనీ లాండరింగ్కి క్రిమినల్ నెక్సస్ ఏమిటి, ఒకవేళ నెక్సస్ ఉంటే దాని ఇన్వెస్టిగేషన్కి సిబిఐ వేయటం. వీళ్ళు జస్ట్ ఫాలో ద డిపార్ట్మెంటల్ వే, ఐపీఎస్ అనే వాళ్ళతోటి వెళ్దాము అని పెట్టుకుని వెళ్తున్నారు వీళ్ళు అనమాట. కాకపోతే ఏంటంటే ఈయన మన లెజెండరీ టాక్లో ఏమంటారంటే చిదంబరం ఈజ్ ఎ వెరీ 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 బిగ్ ఫిష్, చాలా పెద్ద. అది ఏంటంటే అది పెద్ద ఆయన కాదు, అసలు ఆ ప్రొఫైలే డిఫరెంట్. అది ఎట్లాంటి ప్రొఫైల్ అంటే, ఇప్పుడు ఇందాక జైట్లీ గారు చనిపోయారు ఆయన గురించి మాట్లాడుకున్నాం,
కాంగ్రెస్ లో అంత పెద్ద ప్రొఫైల్,
అంతకంటే పెద్ద ప్రొఫైల్ అనమాట కాంగ్రెస్ లో అది అయింది. ఆయన ఈయన కూడా లాయరే, ఈయన కూడా వెరీ ఎమినెంట్ లాయర్, చాలా లా తెలుసు, వాళ్ళ ఆవిడే లాయర్, టోటల్లీ కనెక్టెడ్ ఇన్ లూటెన్స్. హీ ఆయనకున్న కనెక్షన్స్ ఎవరికి ఉండుండకపోవచ్చు ఇండియన్ పాలిటిక్స్లో కానీ పొలిటీషియన్స్లో కానీ ఢిల్లీలో ఉండే ఎస్టాబ్లిష్మెంట్లో కానీ. ఎట్ నుంచి చూసినా చిదంబరం అంటే అది ఐకానిక్ ఫిగర్ అది అనమాట. సో ఇలాంటి ఆయన మరి ఎందుకంటే, ఇప్పుడు మనం దీన్ని ఇంకో రకంగా మాట్లాడదాం, కొంచెం ట్యాంజెన్షియల్గా వెళ్ళి చెప్తాను మీకు
అనమాట.
ఒకసారి అమెరికా వచ్చేయండి, అమెరికన్ పాలిటిక్స్ తీసుకోండి.
ఓకే,
అమెరికన్ పాలిటిక్స్లో డెమోక్రాటిక్ పార్టీ తీసుకుంటే ఆ పార్టీలో బిల్ క్లింటన్ ఇదే లాయర్, ఒబామా ఇదే లాయర్, హిల్లరీ క్లింటన్ ఇదే లాయర్, రేపు కాబోయే జో బైడెన్ కూడా లానే. ఎటు నుంచి ఎటు తిప్పినా కూడా ఆ పార్టీ నిండా లాయర్లే ఉన్నారు.
అవును.
ఓకే, వాళ్ళ ఇంటర్నల్గా గ్రోత్ కూడా లాయర్ అయితే తొందరగా గ్రో అవుతున్నారు.
అవును.
ఓకే, సో నౌ గో బ్యాక్ టు ఇండియా. ఎప్పుడైతే మనకి పాలిటిక్స్ హ్యావ్ బీన్ ప్యూర్ డెమోక్రటిక్ పాలిటిక్స్ పోయినాయి, ఏంటంటే ఒక లీడరు లీడర్షిప్లో వాళ్ళకు ఉండే రీచ్ టు ద పీపుల్, జనాలతో రీచ్ ఉండటం, ఆ రీచ్ మీద వచ్చినా సరే, ఒకవేళ అలా గెలిచి వచ్చినా సరే ఇమడాలంటే ఢిల్లీలోకి వెళ్ళి, అన్లెస్ యు ఆర్ కనెక్టెడ్ విత్ బంచ్ ఆఫ్ లాయర్స్ యు ఆర్ నాట్ సర్వైవింగ్ అన్నమాట.
అవును.
అలాంటి దాంట్లో మోస్ట్ కీ పర్సనాలిటీస్ ఎవరెవరంటే అభిషింగ్ మన్వి సంఘ్వి, ఆయన కపిల్ సిబల్, చిదంబరం, ఈ టైప్ వాళ్ళు. ఇప్పుడు నేను ఇందాక డెమోక్రటిక్ పార్టీ చెప్పినట్టుగానే కాంగ్రెస్ పార్టీ యొక్క మనుగడ ఆఫ్టర్ ద పోస్ట్ క్యారిస్మాటిక్ లీడర్షిప్ ఏంటంటే ఈ లాయర్లే. దానికి 70 ఇయర్ ఎస్టాబ్లిష్మెంట్ ఉంది. ఎస్టాబ్లిష్మెంట్ ఉన్న తర్వాత అంత కుప్పకూలిపోతున్న కొన్ని స్టేట్స్లో అది ఇంకా రూల్ చేసింది కదా. 2004 నుంచి 2014 వరకు మెజారిటీ లేకపోయినా ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ మాట వింటూ వాళ్ళ కాళ్ళ కింద పడి ఉండి వాళ్ళ 300 సీట్లు వచ్చినా 200 సీట్లు వచ్చినా ఒకేలాగా రూలింగ్ ఎలా చేయగలిగింది పార్టీ?
గుప్పెట్లో పెట్టుకుంది,
గుప్పెట్లో పెట్టుకోవడం ఎలా కుదురుతుంది? అన్లెస్ ఏంటంటే యూ హ్యావ్ ఎ బ్లాక్ మెయిలబిలిటీ అండ్ యూ నో ద లా హౌ టు వాళ్ళని ఎలా మన కాళ్ళ కింద మన చేతుల కింద ఉంచుకుంటాం అనే ఒక క్యాపబిలిటీ. ఇదంతా కూడా చాలా క్రూడ్గా చెప్పాలంటే గాడ్ ఫాదర్లో మాఫియాని రన్ చేసినట్టు రన్ చేయాలంటే ప్రపంచంలో ఇవాళ రోజున ఏ డెమోక్రసీలో అయినా సరే బంచ్ ఆఫ్ లాయర్లు కలిసి ఒక పార్టీలో ఉంటే వాళ్ళు చేయగలుగుతారు. ఇక్కడ డెమోక్రాటిక్ పార్టీలో చేసినట్టుగా ఇండియాలో కాంగ్రెస్ పార్టీ ఆ ప్రొఫైల్ మీద రన్ అయ్యింది.
వీళ్ళంతా లాయర్లు అక్కడ జమ.
మీకు అలానే ఇంగ్లాండ్ వెళ్తే లేబర్ పార్టీ నిండా కూడా మొత్తం లాయర్లే ఉంటారు.
ఓకే, మరి అట్లాంటిది అంత ఈజీగా ఎట్లా దొరికాడు?
ఈజీగా ఈజీ అని ఎట్లా అంటారండి?
చివరికి ఆవిడ
లాస్ట్ 2 నుంచి ఆల్మోస్ట్ 50 ఈ అదేంటది అదేదో బెయిల్ మన అనమాట ఆ బెయిల్ తెచ్చుకుంటూ ఉన్నాడు. హీ మేడ్ ఏ రికార్డ్స్ అండి, క్రికెట్లో వరల్డ్ రికార్డ్ టైప్లో రికార్డ్ చేశాడు ఆయన, పట్టుకోవడానికి అవకాశం లేకుండా. లాస్ట్ది కూడా ఆయన ట్రై చేసి అది ఆ లాస్ట్ డే ఆయన కూడా దాక్కుని ఎక్కడో చోట రేపు పొద్దున్నే ఒక మళ్ళీ బెయిల్ తెచ్చుకుందాము అని ట్రై చేశాడు ఆయన.
వర్కౌట్ కాలేదు అది.
అది అది ఒక్కటి ఇంకా వర్కౌట్ అవ్వలేదు అనమాట, ఇంకా కుదరలేదు. సుప్రీంకోర్టుకు కూడా ఏం చేయాలి, ఇంకా మళ్ళీ ఎక్కడి నుంచి? ఒక్కసారి ఆలోచించుకోండి మీరు, అసలు కోర్ట్స్లో ఉండే జడ్జిలకి లాయర్లకి వీళ్ళకి ఏమైనా సిగ్గు శరం అనేది, అసలు హ్యూమన్ సిగ్గు శరం ఉందా లేదా అనేది ఆలోచించుకోవాలి. ఎక్కడైనా ఒక బెయిల్ అప్లికేషన్, ఒక మనిషి బెయిల్ అప్లికేషన్కి హయ్యెస్ట్ కోర్ట్ ఆఫ్ ద ల్యాండ్ సుప్రీంకోర్టులో 5 జడ్జిలు కలిసి దాన్ని విశ్లేషించి డిసైడ్ చేయటం, ఇండియాలో ఉండే 3 టాప్ లాయర్స్ అంటే వాళ్ళు నిమిషానికి 100,000 తీసుకునే టైప్ లాయర్లు వీళ్ళు, ఎవరంటే కపిల్ సిబాల్ లేకపోతే అభిషేక్ సింగ్ వీళ్ళందరూ అనమాట. వాళ్ళకి ఇంకో లాయర్ ఉన్నాడు చెప్పడం మర్చిపోయాను, మనోజ్ తివారీ అనమాట. సో వాళ్ళకి ఇట్లాంటి మనుషుల మధ్య ఉండే ఈ పర్టిక్యులర్ మనిషి ఈయన, ఆయన ఇది ఒక్కటే కాదు కాంగ్రెస్ పార్టీ యొక్క ఫినాన్సెస్, సోనియా గాంధీ గారికి ఎక్కడెక్కడ మనీ ఎక్కడ దాచుకుని ఉంది, కాంగ్రెస్ పార్టీ పైసలు ఎక్కడ ఉంటాయి, ఎప్పుడు ఏ తప్పుడు పనులు చేసి వేరే పార్టీల్ని నొక్కేసాం, ఇలాంటి కీ మాఫియా ఇన్ఫర్మేషన్ అనుకోండి, ఇదంతా ఒక రకంగా చెప్పాలంటే అలాంటి మాఫియా ఇన్ఫర్మేషన్ యొక్క కింగ్ పిన్ ఈజ్ చిదంబరం. ఆయన కనుక నిజంగా నోరు విప్పి ఇవాళ నేను అన్ని నిజాలు చెప్పేస్తాను నా లైఫ్ అయిపోయింది అని అనుకుంటే అసలు ఆ పార్టీ మనుగడ కూడా ఉండదు. అనేక మంది గొప్ప గొప్ప వ్యక్తులందరూ జైళ్లలోకి వెళ్ళే అవకాశాలు ఉంటాయి,
ఇంక్లూడింగ్ సోనియా గాంధీ.
కాకపోతే ఆయన మహామేధస్సు తోటి ఉండే లాయర్, ఆయన అండర్ ఎస్టిమేట్ వేయద్దు. ఆయన ఎలాంటివి తీసుకున్నాడంటే లాయర్గా ఉన్నప్పుడు కూడా వీళ్ళు కనుక ఏ టైప్ ఆఫ్ సీరమ్స్ ఇలాంటివి ఇచ్చి ఎక్కడ ఇన్వెస్టిగేట్ చేస్తారో అని చెప్పి ఎవ్రీ 2 హెల్త్ చెకప్ కూడా ఉండేటట్టు ఆయన పర్మిషన్ తీసుకున్నాడు.
ఓకే ఓకే.
ఆయన ఇప్పుడు ఏంటంటే ఆయన ఓన్లీ స్ట్రాటజీ ఏంటంటే ఎన్నాళ్ళు వీళ్ళు రిమాండ్ని ఎక్స్టెండ్ చేయగలుగుతారు గవర్నమెంట్. ఓకే, 1 అయిపోయింది, ఈ 1 రోజులు ఆయన నోరు తెరవలేదు, ఇంకో 1 రోజులు వెళ్ళింది అనుకుందాం, అప్పటికీ నోరు తెరవలేదు వదిలేశారే అనుకోండి, ఇంకేం చేస్తారు గవర్నమెంట్? సో ఆయన స్ట్రాటజీ ఏంటంటే ఆయన నోరు తెరవకుండా బయటికి రాగలిగేటట్టు ఆయన స్ట్రాటజీస్ చేసుకుంటాడు. వీళ్ళు ఏం చేస్తారంటే ఆయన పెట్టిన స్ట్రాటజీలోనే ఉంటూ దీన్ని ఎలా అనేక కేసులు ఉన్నాయి కదా, ఒక కేసు తర్వాత ఒక కేసు తోటి ఆయనకి బెయిల్ ఇచ్చి బయటికి పంపించకుండా ఇంట్రాగేషన్ కంటిన్యూ చేయాలి. చేస్తే ఎవరో ఒకళ్ళు అట్ ది ఎండ్ ఆఫ్ ది డే హీ విల్ బ్లింక్ హిజ్ ఐస్, అప్పుడు బయటపడతాయి అని అని వీళ్ళ స్ట్రాటజీ అనమాట. సో చూద్దాం,
బెయిల్ రాకుండా అట్లా కంటిన్యూ చేద్దామని
అది అనమాట, బెయిల్ ఇవ్వకుండా ఆయనకు వదిలేయాల్సిన అవసరం అవకాశం లేకుండా చేద్దామని వీళ్ళ స్ట్రాటజీ ఉంటుంది, గవర్నమెంట్ ప్రాసిక్యూషన్ స్ట్రాటజీ అనమాట. కాకపోతే ఇది కూడా ఎందుకు జరిగిందంటే ఐఎన్ఎక్స్ కేసులో ఈ ఆవిడ ఇంద్రాణి
ముఖర్జీ చెప్పేసి
అప్రూవర్ కింద మారింది కాబట్టి అయింది. అసలు ఆ ఇంద్రాణి ముఖర్జీ కేసు చూడండి ఎంత, మనం రేడియోలో మంది అడల్ట్ షో కాదు, మంది మనం ఏంటంటే కరెంట్ అఫైర్స్ ప్రోగ్రామ్,
కరెంట్ అఫైర్స్, మనం దాని గురించి శ్రోతలకు చెప్తే భయపడతారేమో చెప్పండి, దట్స్ ఫైన్,
అది అడల్ట్ షో టైప్ లో మాట్లాడాలి అన్నమాట. అంత నీచాది నీచమైన మనుషులు అసలు ఉంటారా అనిపిస్తుంది, సొంత కూతుర్ని చంపేసుకుని. అసలు బిజినెస్ మనిషి మనం ఫిలాసఫీ మాట్లాడుకుంటాం, బిజినెస్ చేయడానికి సొంత కూతుర్లను చంపుకోవాలా, ఎవరితో మడితే వాళ్ళతో సంపర్కం చెయ్యాలా, అసలు అసలు ఏ అసలు మనిషికి విలువలకి ఏమైనా అంతనా పొంతనా ఉంటోందా అలాంటి దానికి. ఈ మహానుభావుడు మన హోమ్ మినిస్టర్, ఒకప్పటి హోమ్ మినిస్టర్ కింగ్ పిన్నట, ఆవిడ అప్రూవర్ అయి చెప్పటం, ఆవిడ ఈయనతోటి ఎన్నిసార్లు ఈయన దగ్గరికి వెళ్ళి పడుకుందని చెప్పుకోవటం, బాబా ఎందుకులేండి, ఇంకంతకంటే మనం ముందుకు వెళ్ళాలి,
అక్కడికి ఆపేస్తే మంచిది. అయితే నెక్స్ట్ మీకు ప్రశ్న దీంట్లో, ఐ నో దిస్ ఈస్ గోయింగ్, ఇప్పుడు ఆయన సింపుల్గా ఇదంతా నాకు అంటే ఏదో చాలా చిన్న విషయము, నాకు తెలీదు వాళ్ళు ఐఏఎస్ అధికారుల వల్ల జరిగిందని అన్నాడు ఆయన. అంటే ఒక రకంగా దులుపుకున్నాడని అనొచ్చు,
దులుపుకు అలా మీరు తక్కువ అంచనా వేయద్దు ఆయన్ని ఏ మాట అన్నా కూడా. అసలు చిదంబరం అనేది అనే ఆ మాటల్ని కానీ ఆయన ఇచ్చే దాని వాక్యాలని కానీ తక్కువ అంచనా వేసామంటే మనం నిజంగా ఫూల్స్ కింద లెక్క. ఆయన చాలా బ్రిలియంట్ పర్సన్,
ఓకే,
క్రూక్ అయితే అవ్వచ్చు కానీ ఇప్పుడు ఈజ్ అ వెరీ బ్రిలియంట్ క్రూక్ అన్నమాట.
సో ఇవన్నీ ఒక పద్ధతి ప్రకారం అంటున్నాడు,
ఖచ్చితంగా ఆయనకి స్ట్రాటజీ ఉంటుంది. ఈ ప్రపంచంలో ఎవరినైనా బీట్ చేయొచ్చండి, లాయర్లను బీట్ చేయడం చాలా కష్టం. లాయర్ని అరెస్ట్ చేశాం మనం, అది కూడా ఎమినెంట్ బిగ్గెస్ట్ లాయర్ని అరెస్ట్ చేశారు ఇండియాలో, అంత ఈజీ కాదు గవర్నమెంట్కి.
లాయర్ని అరెస్ట్ చేయడం కానీ అంటే నేను ఎట్లా చెప్తున్నా అంటే అటు ఇటు తిరిగేసి సింపుల్గా వాళ్ళ పైన పెట్టి తప్పించుకున్నాడు, అందుకు నేను చెప్తున్నాను.
అది ఎవరి పేరు మీద పెట్టి తప్పించుకోవడం ఏముండదు, అది దట్స్ అ స్ట్రాటజీ, అది నాకేం తెలియదు. నేను ఎంత వాళ్ళు ఎవరు
చట్ట ప్రకారంగా మాట్లాడితే వీళ్ళు అట్లా దులుపుకోవచ్చా అండి?
దులుపుకోవచ్చు అంటే మనకు వచ్చిన న్యూస్ అంతే వచ్చింది, వీళ్ళు ఇంకోటి ఏదో చేస్తారు. నేను ఒకటి స్పెక్యులేట్ చేసి చెప్తాను నిజమెంతో. ఇప్పుడు ఆ ఇంద్రాణి ముఖర్జీ ఉంది, ఆవిడ అప్రూవరు, ఆవిడ్ని ఇన్ని పక్క పక్కన కూర్చోపెడతారు, అవన్నీ మనకు చెప్పరు వాళ్ళు, ఇన్వెస్టిగేట్ చేసేవాళ్ళు వాళ్ళ టాక్టిక్స్ ఎందుకు బయటకు చెప్తారు? వాళ్ళిద్దరిని పక్క పక్కన కూర్చోపెట్టచ్చు, ఈయనకేమో లైట్ డిటెక్షన్ మెషిన్ని కనెక్ట్ చేసి ఉండొచ్చు, ఆవిడతో చెప్పిస్తూ ఉంటారు నువ్వు ఇలా చేసావా అని ఆవిడ అడిగితే ఈయన నేను చేయలేదు అంటే అది మెషిన్ లో తెలిసిపోతూ ఉంటుంది,
తెలిసిపోతుంటది.
అలానే రేపు పొద్దున ఐఎన్ఎక్స్ దాంట్లోనే ఇంకోళ్ళు ఎవరో ఉంటారు. సి వాళ్ళ టాక్టిక్స్ వాళ్ళు ఎందుకు చెప్తారు? బయటకు వస్తున్నవి తెలియనివి ఎన్నో ఉంటాయి, ఇంకా వేరే ఎవిడెన్సెస్ ఉంటాయి, ఆ ఎవిడెన్స్కి సంబంధించిన మనుషుల్ని లాగుతారు, ఆ మనుషుల్ని కూర్చోబెట్టి ఇదిగో ఇదే మనిషితో నువ్వు మీరు వర్క్ చేశారు కదా, ఇలా చేశారట కదా, అలా చేశారట కదా అని అడుగుతారు. అప్పుడు కూడా బాడీకి కనెక్ట్ అయి ఉంటుంది లైట్ డిటెక్షన్, ఇదంతా ఎవిడెన్స్ కింద కలెక్ట్ చేస్తారు, ప్రూఫ్ కింద తీసుకెళ్తారు జడ్జి దగ్గరికి. సో వాళ్ళు ఇప్పుడు ఎవరిని కూడా మనం, వాళ్ళు ప్రొఫెషనల్ పీపుల్, యూ కెనాట్ అండర్ ఎస్టిమేట్ దెమ్.
ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ దాంట్లో ఉన్నారంటారు అంటే,
కానీ ఇదే కనుక చిదంబరం ప్లేస్ లో ఇంకెవరైనా అయితే ఈ కేసు ఊరికే తేల్చేయగలరు, కానీ ఇంకెవరైనా అయితే అన్ని వందల క్రైమ్స్ చేయగలిగే క్యాపబిలిటీ కూడా ఉండదు. అంత విచ్చలవిడిగా అన్ని దేశాల్లో డబ్బులు దాచుకుంటూ లక్షల లక్షల కోట్లు పార్టీని రన్ చేసుకుంటూ చేయగలిగే క్యాపబిలిటీ ఎవరికీ ఉండదు. హీజ్ ఎ బ్రిలియంట్ గాయ్, లెట్స్ అడ్మిట్ దట్, హీజ్ ఎ బ్రిలియంట్ క్రిమినల్.
మీరు అసలు బ్రిలియంట్ క్రిమినల్,
ఇది అబ్సల్యూట్లీ ఆయన అంతకంటే సార్, అసలు నిజంగా అవన్నీ ఎవరు ప్రూవ్ చేయలేకపోతే దొంగ కాదు అంటే ఇంకా నేనేం చెప్పలేను, అసలు కోర్టులో ప్రూవ్లే ఉండవు. ఆ లెక్కకు వస్తే దేశంలో మహా పెద్ద క్రిమినల్స్ ఎవరు అరెస్ట్ అవ్వడం జరగదు అసలు, ఎందుకంటే వాళ్ళ
నాకు అంటే ముఖ్యంగా దీంట్లో మోస్ట్ ఇంపార్టెంట్ ది ఇష్యూ ఆఫ్ ద, ఇప్పుడు నేను సంతకం కొట్టలేదు, ఎవరు కొట్టారు, నేను ఊరికే చేశాను నాకు తెలీదు, అది నేను ఆ దిశగా నేను చూస్తున్నాను. అట్లా అనేసి ఆయన చేతులు దులుపుకుంటే,
అలా అనేసి కూడా తప్పించుకోగలరు ఆయన, దే ఆర్ లాయర్స్, దే హ్యావ్ క్యాపబిలిటీ, అలా అనేసి కూడా తప్పించుకోగలడు.
రాజ్యాంగబద్ధంగా అట్లా ఉండదు కదండి, దట్స్ నాట్
రాజ్యాంగంలో ఉన్నది లేనిది. వర్డ్స్ ని మానిపులేట్ చేయటమే లాయర్లు జడ్జీల యొక్క గొప్పతనం. ఆ సెంటెన్స్ ని కంప్లీట్ గా మానిపులేట్ చేసి ఏదో చెప్పగలరు వాళ్ళు. అదర్వైజ్ వాళ్ళు అంతంత డబ్బులు ఎందుకు ఇచ్చి వాళ్ళని లాయర్ల కింద పెట్టుకుంటారండి ఈ టైప్ వాళ్ళని?
వెల్ 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 అంటే ఐ అండర్స్టాండ్ దిస్ ఇస్ కాకపోతే నేను
ఇప్పుడు అలా కాదు, ఇద్దరు లాయర్లు ఉంటారు, వీళ్ళు ఎందుకు గొప్ప లాయరు ఏ మనిషి అయినా సరే? ఇప్పుడు కాన్స్టిట్యూషన్ బుక్ ఒకటే మీకుంది, జుడిషియరీలో జుడిషియరీ మొత్తం పాత లా అంతా తీసుకొచ్చేది ఒకటే. ఇవాళ రోజున గూగుల్లో సెర్చ్ చేస్తే వచ్చేస్తాయి. మీరు నేను కూడా కూర్చుని రాసేయగలం ఒక కేసుకి రెస్పాన్స్ ఎలా ఇవ్వాలి అని.
ఇంటర్ప్రిటేషన్ అని ఉంటది కదండి,
ఇంటర్ప్రిటేషన్ కూడా మనం కూడా రాయగలం ఈ రోజుల్లో. ఈవెన్ దెన్ గొప్ప లాయర్ అనేది ఎలా అవుతారు? దాన్ని అత్యంత నీచంగా తిప్పగలగాలి అన్నమాట. అదొక్కటే కాదు, ఇప్పుడు ఇవాళ రోజున లాయర్లు జడ్జిలు వీళ్ళందరికీ జస్ట్ లిటరేచర్ని ఇంగ్లీష్ని మ్యానిపులేట్ చేయటం కాదు, నేను ఇలా మ్యానిపులేట్ చేస్తాను నీకు చెప్పినప్పుడు నువ్వు నాది అప్రూవ్ చేయి అని చెప్పి వాళ్ళల్లో వాళ్ళు నెక్సస్ తోటి క్రియేట్ చేసి పెట్టుకున్నారు ఒక పెద్ద ఫైలం, జడ్జిలు లాయర్లు వీళ్ళందరూ కలిసి. నువ్వు ఇది నెక్సస్ తోటి ఇది క్రియేట్ చేసి లా పాస్ చేసుకో, నీకు నాకు డబ్బులు పంచుకుందాం. ఎక్కడ పంచుకుందాం? యూరోప్ లో మాల్టా అనే ఒక దేశం ఉంది, ఆ మాల్టాలో పంచుకుందాం. లేకపోతే ఆ మాల్టాలో పంచుకునేది మళ్ళీ డబ్బులు వెనక్కి ఎలా తెచ్చుకుందాం? నేనేగా హోమ్ మినిస్టర్ని, ఫైనాన్స్ మినిస్టర్ని కూడా నేనే.
అప్పుడు వేరు కదండి, ఇప్పుడు ప్రస్తుత పరిస్థితి అట్లా లేదు కదా.
నేను పాత రోజులు చెప్తున్నాను వాళ్ళు ఎలా అసలు ఎంత పెద్ద క్రైమ్ సిండికేట్ ని రన్ చేశారు అనేది. లా కూడా వాళ్లే పాస్ చేశారు కదా, నేను అకార్డింగ్ టు లా చేశానంటాడు రేపు ఆయన.
చేశానంటే అది కొంచెం,
ఇప్పుడు మలేషియా నుంచి డబ్బులు వెనక్కి తెచ్చారండి, ఊరికే తెలియదు కదా మలేషియా నుంచి ఎలా డబ్బులు తెచ్చుకోవాలో. దానికి ఈక్వలెంట్ గా ఫైనాన్స్ మినిస్టర్ ఉన్నప్పుడు ఆయన లా పాస్ చేసుకున్నాడు.
అంటే ఇంకొకటి, ఆయన వాళ్ళ అబ్బాయికి గోల్డ్ రేట్లు పెరిగేవి కూడా హెల్ప్ చేశారని ఇంకోటి విన్నాను నేను.
ప్రూవ్ చేయడం అవన్నీ మనం, మీరు వినటము నేను వినటము ఇంకోళ్ళు ఎవరో వినటం ఇవన్నీ రాసినవన్నీ ఉన్నాయి. ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు హార్డ్ పార్ట్ ఏంటంటే ఇదంతా ఆయన లాంటి లాయర్లు కూర్చున్న చోట, జడ్జిలు కూర్చున్న చోట, వాళ్ళ నెట్వర్క్ ఆఫ్ మాఫియా జడ్జిలు అందరూ ఉన్న చోట ఈ గవర్నమెంట్ ఈ పబ్లిక్ ప్రాసిక్యూటర్లు ప్రూవ్ చేసి ఇది నిజంగానే వీళ్ళు చేసింది తప్పు అని ప్రూవ్ చేయగలగాలి. అంత పెద్ద పని అది.
సో క్లుప్తంగా నేను మీకు అడిగే ప్రశ్న ఏంటంటే, ఇది కేసును తీసుకొచ్చి జైల్లో వేశారు కానీ ఆయనని ప్రూవ్ చేయటం అన్నది సింపుల్ గా అయ్యే పని అయితే కాదు.
కాదు. ఇప్పుడు ఇంకోటి చెప్తాను మీకు, సే ఇంగ్లాండ్ తోటి ఎట్లాగో అట్లా కొట్లాడేసి ఏదో రకంగా మొత్తానికి ఆ నీరవ్ మోడీ నేను లేకపోతేనేమో ఈయన మన మల్లయ్య వీళ్ళిద్దరిని తీసుకొచ్చారనుకోండి, వాళ్ళని ప్రూవ్ చేసేయగలుగుతుంది గవర్నమెంట్ ఈజీగా. ప్రూవ్ చేసేది వాళ్ళకి శిక్ష కూడా వేసే వరకు తీసుకెళ్ళగలుగుతుంది బ్యాక్ వస్తే. చిదంబరం అలా మడుగు చేయడం చాలా కష్టం. అన్ని వాళ్ళకంటే పెద్ద మనీ లాండరింగ్ చేసినా కూడా అలా అంత ఈజీ కాదు చిదంబరంని పెట్టడం. ఎందుకంటే ఆ ఎస్టాబ్లిష్మెంట్ ఢిల్లీలో ఉండే కోర్టులలో ఉండేది, సిబిఐలో ఇన్వెస్టిగేట్ చేసే వాళ్ళలో కూడా ఎవరు ఆయన వాళ్ళు వేరే వాళ్ళు కూడా తెలియదు మనకి. ఇది గవర్నమెంట్, ఇది అమెచ్యూర్ గవర్నమెంట్ అండి. వీళ్ళు ఐదేళ్ళు పాలు ఇచ్చారు, ఇప్పుడు నిన్న కాక మొన్న వచ్చారు, వీళ్ళకి అసలు అక్కడ ఎంత హోల్డ్ ఉంది ఎవరికి తెలియదు.
దట్ కెన్ ఆల్సో చేంజ్ అంటారు.
ఎప్పుడు ఓవర్ ఎస్టిమేట్ అయ్యకూడదు జస్ట్ బికాజ్ 303 సీట్లు వచ్చాయి కదా అని చెప్పి.
ఆల్రైట్, యా వండర్ఫుల్.
వాళ్ళు 70 ఏళ్ళ నుంచి రూల్ చేసిన ఎస్టాబ్లిష్మెంట్ అది. వాళ్ళు 130 సీట్లతోటి 500 సీట్లు ఉన్న వాళ్ళకి మళ్ళీ రూల్ చేశారు కాంగ్రెస్ వాళ్ళు. అలా కాదు, వాళ్ళకి 130 సీట్లు వచ్చినా 500 సీట్లు వచ్చినా ఒకటే వాళ్ళకి.
అంటే అది కరప్ట్ సిస్టమ్ కాబట్టి.
మీరు కరప్ట్ సిస్టమ్ అని అంటున్నారు, సిస్టమే వాళ్ళది, వాళ్ళ ఇష్టం. ఈవెన్ టుడే అండి, ఐ విల్ టెల్ యూ, ఇప్పటి రోజు కూడా ఇండియాలో సిస్టమ్ ఇంకా వాళ్ళదే. అన్ని కోల్లేదు, వాళ్ళ సిస్టమ్ కాబట్టి ఈయన జైల్లో వేయటం వరకు, అసలు జైల్లో వేయటం ఒక పెద్ద మేజర్ అచీవ్మెంట్ ఈయన లాంటి వాళ్ళని. దట్ డజన్ మీన్ ఏమి, అదేమి దానికి ఒక మీనింగ్ ఏం లేదు అన్నమాట. బట్ చూద్దామండి ఈ గవర్నమెంట్ మీద ఏంటంటే, జనాలందరికీ వీఆర్ ప్రూవెన్ మల్టిపుల్ టైమ్స్ రాంగ్. ఆర్టికల్ 370 పాస్ చేసిన తర్వాత అసలు అన్ఎక్స్పెక్టెడ్ థింగ్, అది అంతది అన్ఎక్స్పెక్టెడ్ది సడన్గా చేయడం ఒకటి. అర్ధరాత్రి లేచేసి 95% ఆఫ్ 85% ఆఫ్ ఇండియా కరెన్సీ చల్లదని చెప్పేసి చేసే పనులు, ఇలాంటి పనులు చేశారు వాళ్ళు. దే హ్యావ్ సమ్ అచీవ్మెంట్స్, దే హ్యావ్ ఎలిమెంట్ ఆఫ్ సర్ప్రైజెస్ అట్ టైమ్స్. సో అలాంటిది ఏం చేస్తారో మనకు తెలియదు. సో విల్ గివ్ బెనిఫిట్ ఆఫ్ డౌట్, విల్ విష్ ద బెస్ట్. కానీ అంత ఈజీ మటు కాదు. చిదంబరం అయితే
వెరీ టఫ్, చాలా గట్టివాడు అంటారు.
Yes.
All right. Wonderful. చిన్న బ్రేక్ తీసుకుందాము, విల్ కమ్ బ్యాక్. చివరిగా మన నరేంద్ర మోడీ గారు ప్రపంచ పర్యటన చేస్తూ చేస్తూ ఒకటేమో ఆయనకి సౌదీ అరేబియాలో అబ్బో ఆయన గ్రేట్ అని అన్నారు, ఆయనకి అవార్డు ఇచ్చారు.
సౌదీ అరేబియా కాదు,
సారీ, యుఏఈ, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్
అండ్ బహ్రెయిన్, రెండిట్లో ఇచ్చారు.
బహ్రెయిన్ లో కూడా ఇచ్చారు. తర్వాత రెండు రోజుల క్రితం అనుకుంటే ఈయనని G7 సమావేశంలో ట్రంప్ గారిని కలిసేసి ఆయన ముందే కూర్చొని ఇది మా విషయం అని చెప్పారు కాశ్మీర్ది. దాని గురించి రెండు ప్రశ్నలు వేస్తాను, విల్ ర్యాప్ ఇట్ అప్, దాంతో క్లోజ్ చేద్దాము. శ్రోతలకి వింటున్నది సమకాలీన విశ్లేషణ విత్ రమణ ముప్పాల, August 27, 2019 రికార్డింగ్ ఆన్ మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా. బ్రేక్ తీసుకొని కలుద్దాం.
నమస్కారం, నేను మీ తనికెళ్ల భరణి. మీరు వింటున్నారు మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం.
భారతీయ సంస్కృతిని వైభవాన్ని ప్రతిబింబించే మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం. కార్యక్రమాల వివరాలు, పాడ్కాస్ట్లు వినడానికి ప్రేమ ఆప్యాయతలను కలబోసే కబుర్లు, ప్రపంచంలోని నలుమూలల జరిగే చిత్రమైన విషయాలు, టెక్నాలజీతో పాటు కొత్త పుంతలు తొక్కే కొత్త కొత్త ఆవిష్కరణలు, ఒక్కటేమిటి సాంప్రదాయాన్ని అధునాతన పద్ధతులలో అందరికీ చేరువ చేస్తూ అన్ని విషయాల్ని ఆమూలాగ్రం తెలుసుకోవడానికి సబ్స్క్రైబ్ టు మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం.
ఢిల్లీ నుంచి గల్లీ వరకు, లష్కర్ నుండి లండన్ వరకు, ఏ సీరియస్ టాపిక్ అయినా, సరదా టాపిక్ అయినా, టాపిక్ ఏమైనా 100% ఫుల్ జోష్ ఎంటర్టైన్మెంట్ అందించడమే మా ప్రయత్నం. తప్పక వినండి. మీరు నేను ఒక షో భారత కాలమానం ప్రకారం ప్రతిరోజు ఉదయం 8 నుంచి 9 గంటల వరకు విత్ మీ ఆర్జే రజనీతో ఓన్లీ ఆన్ మైండ్ మీడియా ద వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం.
The voice of India, Mind Media, the voice of India,
Mind Media, the voice of India, ఇది భారతీయ స్వరం.
వెల్కమ్ బ్యాక్ టు సమకాలీన విశ్లేషణ విత్ రమణ ముప్పాల, August 27, 2019 రికార్డింగ్. రమణ గారు వెల్కమ్ బ్యాక్. సో మీకు లాస్ట్ ఈ షోలో
మోడీ గారి పర్యటన,
మోడీ గారి పర్యటన
ఫస్ట్ సమ్మరీ చేద్దాం. ఫస్ట్ ఏంటంటే,
నేను దానికన్నా ముందు మిమ్మల్ని అడిగింది ఒకటి, బట్ నాకు సడన్ గా మనసులో ఇంకొకటి చిన్నది వచ్చింది, అది అది చెప్తాను.
చెప్పండి.
భారతదేశంలో ఆయన పైన ఆయన ముస్లిం వ్యతిరేకను, లేకపోతే మైనారిటీలను తొక్కిపడేస్తున్నాడను, లేకపోతే ఒక దుర్మార్గుడి కింద చిత్రీకరిస్తుంటే, ఈ అరబ్ దేశాలు ఆయనని తీసుకొచ్చి అసలు ఆయన దిగి ఏరోప్లేన్లో అక్కడ నడుచుకుంటూ పోయి వాళ్ళని అరబ్ షేకులని కౌగులించుకొని షేక్ హ్యాండ్లు ఇచ్చి అది చూస్తుంటే మతిపోతుంది జనాలకి. ఎట్లా ఏ రకంగా వీళ్ళు ఈయన ఇప్పుడు ఆయన ముస్లింలకు వ్యతిరేక అయితే వాళ్ళంతా ముస్లిం అరబ్ దేశాలు, మరి ఆయనని ఎట్లా భ్రమరతం పడుతున్నాయి?
ముస్లింలకి వ్యతిరేకి అని మన వాళ్ళు ఎవరో ఒకళ్ళు ఇద్దరు అనగానే అయిపోయిందా? ఆయన ముస్లిం వ్యతిరేక పని ఏం చేశాడు ఇప్పటి వరకు? ఒక్కడైనా చెప్పమనండి.
ఏదో చెప్తారు అంటే, ఇప్పుడు తలాక్ తలాక్ ట్రిపుల్ తలాక్ ఉంది.
ఆ ట్రిపుల్ తలాక్ ఏ ఇస్లామిక్ కంట్రీలో ఉందండి? యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లో ఉందా, సౌదీ అరేబియాలో ఉందా ట్రిపుల్ తలాక్, బంగ్లాదేశ్ లో ఉందా, పాకిస్తాన్ లో ఉందా? వదిలేసేయండి అవన్నీ, వదిలేయండి. పాకిస్తాన్ లో ఉందా? అక్కడ ఎప్పుడో తీసేశారు ట్రిపుల్ తలాక్ ని.
ఓకే, మీరు కానీ ఇప్పుడు
అలా కాదండి, ఒక మాట అనే వాళ్ళుకి ఒక్క చిన్న ప్రూఫ్ అయినా ఇవ్వాలి కదా.
సరే అంటే వాళ్ళు ఏదో మా ఇష్టం వచ్చినట్టు మేము ఉంటున్నాము, మమ్మల్ని బతకనియట్లేదు అని అంటున్నారు అనుకుందాం. మీరు
ఎంతమంది చచ్చిపోయారండి బతకనివ్వకపోతే ఇండియాలో? నాకు సీ డేటా డ్రివెన్ ఇవాళ రోజున, ఇప్పుడు మనం 21st సెంచురీలో ఉన్నాం.
డేటా డ్రివెన్ ఓకే,
డేటా డ్రివెన్ అనలిటిక్స్ సోషల్ మీడియా రన్, అబద్ధాలు ఆడితే కుదరదు.
మీరు అసలు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు, నేను ఒక ప్రశ్న అడిగితే మీరు డేటా డ్రివెన్కి వెళ్ళిపోయారు. అది
అలా కాదండి, దానికి ఏదైనా ఒక మొత్తం మధ్యం ఉండాలి. మనం నిజంగా ఇండియాలో ఇండియన్ గవర్నమెంట్ నిజంగా యాంటీ ఇస్లాం అయితే కనుక ఈ కంట్రీస్ అన్నిట్లో మంచి ప్రెషర్ వస్తుంది. ఎందుకంటే వాళ్ళు వాళ్ళ కంట్రీస్ దేర్ అవన్నీ రన్ బై ఇస్లాం,
అవన్నీ
అదే సెక్యులర్ కంట్రీస్ కూడా, సెక్యులర్ డెమోక్రాటిక్ ఆ టైప్ కంట్రీస్ కాదు
అవి, అవన్నీ ఇస్లామిక్ రాజ్యాలు
రాజ్యాలు. వాళ్ళు ఎందుకు మనని ఎందుకని వాళ్ళు ఊరుకుంటారు? వాళ్ళ దేశంలో వాళ్ళు ఎవరు ఊరుకోరు మనలాంటి. మనం కనుక నిజంగా యాంటీ ఇస్లాం చేస్తే ఇండియాలో వీళ్ళెవరు అసలు మన మనతో రిలేషన్షిప్స్ కూడా ఉంచుకోరు.
ఓకే, సో మీరు బేసిక్గా చెప్పొచ్చేది ఏంటంటే ఆ రిలేషన్స్ అన్ని ప్రమాణంగా ఉన్నాయి, ఇది ఉత్తుతుంది అంటారు.
ఈ మాటలన్నీ నిజంగా ఉత్తుతుంది. నాకు ఒక్కటి చెప్పండి, మీరు ట్రిపుల్ తలాక్ పాకిస్తాన్లో కూడా బ్యాన్ చేశారు, ద ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ పాకిస్తాన్ అని చెప్పుకుంటుంది. ఇస్లామిక్ బాంబు మా దగ్గర ఉంది, మేమే ఇస్లామిక్ హీరోస్ అని చెప్పుకునే పాకిస్తాన్లో కూడా ఎక్కడ ప్రపంచంలో ఎక్కడ జిహాద్ జరిగినా జిహాద్ కింద పట్టుకునే వాళ్ళలో ఒకటి పాకిస్తాన్ ట్రెండ్ అని బయటపడుతూ ఉంటుంది. అలాంటి ది గ్రేటెస్ట్ అల్లా ఆర్మీ అమెరికా ఇస్లాం అనే కంట్రీలో కూడా ట్రిపుల్ తలాక్ లేదు. ట్రిపుల్ తలాక్ తీయటాన్ని యాంటీ ముస్లిం యాంటీ ఇస్లామిక్ ఎలా అవుతుంది? సౌదీ అరేబియా మక్కా మదీనా రెండు వాళ్ళ మోస్ట్ హోలియెస్ట్ ప్లేసులు ఉన్న సౌదీ అరేబియాలో కూడా ట్రిపుల్ తలాక్ లేదు.
ఓకే, అట్లా మీరు డేటా డ్రివెన్. ఓకే, మీరు డేటా డ్రివెన్ అంటే ఇప్పుడు అది లేదండి అక్కడ. ఓకే, చాలా మంది నేను చూస్తుంటా ఈ నేను కొన్ని గ్రూప్ లో ఉన్నాను, వాట్సాప్ గ్రూపుల్లో. మేము మా ఇష్టం ఉన్నట్టు ఉంటున్నాము, మమ్మల్ని తీశారు, ఇది ఒరిజినల్ గా అల్టిమేట్లీ మమ్మల్ని మా మతాన్ని మేము అవలంబించకుండా చేయడానికి చేసినటువంటి ఒక దొంగ కుట్ర అని మొదలు పెడుతున్నారు. అది
అనుకోనివ్వండి, వాళ్ళు అనుకోవట్లేదండి, మీరు నేను అనుకోవచ్చు, ఇక్కడ ఉన్న వాళ్ళు అనుకోవచ్చు కొంతమంది. ఈ వరల్డ్లో ఇస్లాంని మేమే లీడ్ చేస్తున్నాం, నీకంటే బాగా నేను లీడ్ చేస్తున్నాను అనుకున్న దేశాల్లో ఎవరు అనుకోవట్లేదు భారతదేశం గురించి.
అబ్సల్యూట్ లేదంటారు, అది
అసలు కొంచెం కూడా అనుకోవట్లేదు అలా.
సో నెక్స్ట్ వచ్చేసేసి ఓకే, నేను అది సడన్ గా అది అంటే అట్లా నెగటివ్ వచ్చింది కాబట్టి నేను మిమ్మల్ని అడిగా. ఆయనకి 2 అవార్డ్స్ ఇచ్చారు, నాకు తెలిసి ఇంతకు ముందు ఎవరన్నా భారత ప్రధానమంత్రికి ఇచ్చారా?
ఇవ్వలేదు ఇలాంటివి అనమాట. బహ్రెయిన్ లో అయితే ఇదే మొదటి ప్రధాన, అసలు ఇప్పటి వరకు ఎవరు వెళ్ళలేదు, ఇదే ఈయనే మొదటి ప్రధానమంత్రి బహ్రెయిన్ అనే దేశం వెళ్ళటం. బహ్రెయిన్ అనే కంట్రీ ప్రొఫైల్ ఏంటంటే చాలా చిన్న దేశం, కానీ అది షియా మెజారిటీ దేశం అనమాట. అది
బహ్రెయిన్ షియా.
సో ఆ రాజు కూడా ఈయనకి హైయెస్ట్ నేషనల్ అవార్డు ఇచ్చారు వాళ్ళ స్టేట్. అయినా ఒకటండి, మనం ఇట్లా ఆలోచించుకోకూడదు, రష్యా కూడా ఇచ్చింది కదా,
రష్యా కూడా ఇచ్చింది,
ఇస్లామిక్ కంట్రీ కాదు కదా. సౌత్ కొరియా ఇచ్చింది కదా,
రైట్, సౌత్ కొరియా కూడా ఇచ్చింది.
అలానే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఇచ్చింది, బహ్రెయిన్ ఇచ్చింది. మనం ఎందుకు ఈ నేసేయర్స్ యొక్క ఊబిలో పడి ఇస్లాము ఇస్లామిక్ కంట్రీస్ ఇలా ఎందుకు మాట్లాడుకోవాలి? ఇండియా అనే దేశం అన్ని కంట్రీల వాళ్ళు ప్రస్తుతం ఏమని లెక్కేసుకుంటున్నారంటే ఇత రైజింగ్ నేషన్ కింద లెక్కేసుకుంటున్నారు. ఎకనామిక్ ప్రొఫైల్ కానీ, అంటే ఒక కంట్రీ రైజింగ్ అంటే జస్ట్ డబ్బులు ఉంటే రైజింగ్ కింద లెక్కేసుకోరు. ఉత్త డబ్బులే రైజింగ్ అయితే కనుక మిడిల్ ఈస్ట్కి ఉన్న డబ్బులు ఎవరికీ ఉండవు. ఓకే, సో డబ్బు, విద్య, డిఫెన్స్ ప్రిపేర్డ్నెస్ ఉన్నాయి కదా, అన్ని సెక్యులర్
అన్ని రకాలుగా ఉన్నాయి.
ఇప్పుడు మన వాళ్ళు ఇవి ఎన్నో సెటిలైట్స్ పంపిస్తారు, సైన్స్ అండ్ టెక్నాలజీ, డీసెంట్ అమౌంట్ ఆఫ్ మోడర్న్ ఎడ్యుకేషన్ పవర్ ప్రొజెక్షన్స్ వాటిల్లో ఇండియా ఇదే రైజింగ్ ఎకానమీ. ఇంకోటి ఏంటంటే ఇండియాకి కన్స్యూమర్ బేస్ ఎక్కువ ఉంది. అంటే ఏంటంటే దానికి ఎంత ఇన్వెస్ట్ చేసి ఎంత చేసుకున్నా ఇంకా డబ్బులు చేసుకోవచ్చు ఆ దేశం మీద అన్నమాట. వర్కింగ్ క్యాపిటల్ ఉన్న దేశం అది, అంటే వర్కింగ్ పీపుల్ ఉన్న దేశం.
మరి వీళ్ళు అంటే బేసికల్లీ వీళ్ళంతా ఎందుకు, సరే మన రష్యా అవార్డు పక్కన పెడతాము, వీళ్ళు ఎందుకు ఇస్తున్నారు అందరూ మనతో రేపు పొద్దున అంటే సత్సంబంధాలు కలిగి ఉంటే బిజినెస్ ఎక్కువ చేసుకోవచ్చానా
అనే అంతే. మరి ఇప్పుడు ఎవరైనా చూసుకునేది ఏంటి, ఇప్పుడు వాళ్ళు ఎలా చూసుకుంటారు, వాళ్ళు వాళ్ళ స్ట్రాటజీ చూసుకోవాలి మీరు. వాళ్ళకి ఏంటి చివరికి, ఇప్పుడు ఆయిల్ అనే రోజు అయిపోవచ్చు ఏదో ఒక రోజు. వాళ్ళకి ఇప్పుడు ఉన్న వాళ్ళకున్న అసెట్ ఏంటి, వాళ్ళ కంట్రీస్లో ఓన్లీ అసెట్ ఇస్ ఆయిల్, ఇంతకు మించి ఇంకేమీ లేదు. సో ఆయిల్ యొక్క ఇంపార్టెన్స్ స్లో స్లోగా తగ్గిపోతుంది. ఈవెన్ ఇండియా కూడా 2030 కల్లా అన్ని కార్లు బ్యాటరీ కార్లే ఉండాలని రూల్ పాస్ చేసుకుంది. ఇంకా ఏమేమిటో ఇలాంటి వస్తాయి, టెస్లా వాళ్ళవి అట్లాంటి కంపెనీలు వస్తాయి. సో వెన్ యూ సీ ద ప్రొజెక్షన్ వాట్స్ గోయింగ్, ఏమవుతోంది అంటే ఆయిల్ యొక్క ఇంపార్టెన్స్ పడిపోయే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఇండియా లాంటి కంట్రీల్లో ఏంటంటే సూర్యరసమి ఎప్పుడు ఉంటుంది. సో
సోలార్
ఇట్లాంటివన్నీ నేనేదో కట్టా కొట్టా తెచ్చా అన్నట్టు చెప్తున్నా కానీ ఇలాంటివన్నీ చాలా చాలా ముందుకు వెళ్ళిపోతూ ఉంటారు. అలాంటప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారు, సౌదీ అరేబియా కూడా ఇంక్లూడింగ్ సౌదీ అరేబియా, ఎకానమీ ఫర్ ఎవర్ ఆయిల్ మీద డిపెండ్ అవ్వలేము, సో మనం డైవర్సిఫై చేయాలి. డైవర్సిఫై చేయటం అంటే ఏం చేయొచ్చు, ఒకటి వాళ్ళు చేస్తుంది ఏంటంటే మ్యాసివ్ టూరిజం ఎలా డెవలప్ చేయాలనుకుంటున్నారు వాళ్ళ దేశంలో. వాళ్ళ దేశంలో టూరిజం అంటే ఇప్పుడు మీరు ఆ దేశాల నుంచి ట్రావెల్ చేస్తే తెలుస్తుంది. దుబాయ్ వెళ్ళారనుకోండి, వాళ్ళు ఏం చేశారు, దుబాయ్లో జస్ట్ టూరిస్ట్ సెంటర్ కోసం లాగా డిస్నీ వరల్డ్లు ఇవన్నీ కట్టారు, పెద్ద ఎయిర్పోర్ట్ కట్టారు. ఎయిర్పోర్ట్లో దిగుతారు జనాలు, అక్కడ షాపింగ్ చేసుకుంటారు, వెళ్ళి హోటల్లో రూమ్ తీసుకుంటారు, ఎంటర్టైన్మెంట్కి వెళ్ళి అవన్నీ తిరిగేసి వస్తారు. సో వాళ్ళకి మనీ, వాళ్ళకి అది ఒక ఇండస్ట్రీ కింద టూరిజం అనేది దాన్ని ప్రమోట్ చేస్తున్నారు. ట్రావెలింగ్ టూరిజం ఒకటి ప్రమోట్ చేసుకుంటున్నారు. రెండు, వాళ్ళకి చాలా రిసోర్సెస్ మీద సంపాదించిన డబ్బులు ఉన్నాయి. సో ఆ డబ్బులు ఏం చేయాలి, వాళ్ళు డబ్బులు ఇన్వెస్ట్మెంట్ కావాల్సిన కంట్రీల్లో వాళ్ళు వెళ్ళి ఇన్వెస్ట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మ్యాంగ్లూర్ బేస్డ్ రిఫైనరీస్ అవన్నీ ఈ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఇస్ ఇన్వెస్టింగ్ ఇన్ దాట్. అంబానీ గారి జామానగర్, ద ప్రైజ్డ్ జామానగర్ ఆయిల్ రిఫైనరీస్లో సౌదీ అరేబియా స్టేక్స్ 20% ఉంది సౌదీ అరేబియా.
సో క్లుప్తంగా మీరు చెప్పేది ఏంటంటే బాటమ్ లైన్ వీళ్ళు బిజినెస్ పర్పస్గా మనతో సత్సంబంధాలు కలిగి ఉండాలి కాబట్టి దే ఆర్ నేచురల్లీ మనతో బాగున్నారు.
వాళ్ళు ఎవరైనా అదే చూసుకుంటారు, పైకెళ్ళాలనుకుంటారు కానీ వాడెవడో బాంబులు వేస్తూ బతుకుదాం అనుకుని వాటితో ఇంకో రెండు బాంబులు వేస్తూ బతుకుదామని అనుకోరు.
ఓకే, ఆల్రైట్. సెకండ్ పార్ట్ ప్రశ్న మీకు, ఇప్పుడు మొన్న డొనాల్డ్ ట్రంప్ గారు ఈ కాశ్మీర్ 370 ఆర్టికల్ కన్నా ముందు నేను వచ్చేసి మధ్యవర్తిత్వం చేస్తానని చెప్పాడు. ఇప్పుడు నిన్న 2 డేస్ బ్యాక్ G7 సమ్మిట్ లో మరి మోడీ గారు కలిసి అబ్బే మేము చూసుకుంటామన్నారు. నాకు ఆ బాడీ లాంగ్వేజ్ అదంతా చూస్తుంటే ఐ థింక్ అమెరికా ప్రెసిడెంట్ కి ధీటుగా నిలబడుతున్నాడని అనిపిస్తుంది.
అవండి, నేను ఈ ఒక్క విషయంలో నేను ఏంటంటే సినిమా లాంగ్వేజ్ లో మటుకు
మాట్లాడదలుచుకోలేదు. ఓకే చెప్పండి, నో ప్రాబ్లం.
కొన్ని ఉన్నాయండి, కొన్ని ఫ్యాక్టర్స్ ఉంటాయి ఎప్పుడు, అవి వాళ్ళు కన్సిస్టెంట్ ఫ్యాక్టర్స్. అవి అమెరికా అనే కంట్రీకి పాత రోజుల నుంచి పాకిస్తాన్ తోటి చాలా క్లోజ్ రిలేషన్షిప్స్ ఉన్నాయి.
ఉన్నాయి. ఓకే,
ఇండియా తోటి, ఇండియా పాకిస్తాన్ మధ్యలో పాకిస్తాన్ పక్షపాతం తీసుకోవటం అనేది వెరీ న్యాచురల్ అమెరికాకి అన్నమాట. అది స్లోగా అందులోంచి బయటికి వెళ్ళిపోతూ వచ్చింది రియాలిటీస్ మారటం వలన. రియాలిటీస్ మారటం అంటే పాకిస్తాన్ ఇస్ పోను ఒక ఫెయిల్డ్ నేషన్ కింద మారుతూ వెళ్తోంది. ఇండియా ఏంటంటే అది డెమోక్రసీ అవనివ్వండి అనే యునైటెడ్ నేషన్స్ ఒక కంట్రీకి ఉండాల్సిన పారామీటర్స్ ఉండే చార్టర్లో ఇండియా అనే ప్రొఫైల్ ఎక్కువగా ఉంది. ప్లస్ ఇండియాకి, ఇండియా ఇస్ ఆల్సో ఏ పవర్ నేషన్, అంటే న్యూక్లియర్ పవర్ అవని, స్పేస్ పవర్ అవని, అవన్నీ ఇండిజీనియస్ పవర్ ఉన్న నేషన్. ఎకనామిక్గా కూడా రేపు పొద్దున్న సేమ్ థింగ్, ఇందాక గల్ఫ్ కంట్రీస్ గురించి చెప్పి అమెరికా కూడా అంతే, ఇన్వెస్ట్ చేసుకోవాలన్నా, వాళ్ళ వస్తువులు అమ్ముకోవాలన్నా
కలిసి ఉండాలి, సత్సంబంధాలు కలిగి ఉండాలి
ఉండాలి. సో అందుకని వాళ్ళు ఇండియాని నెగ్లెక్ట్ చేయలేరు. నెగ్లెక్ట్ చేయకపోయినా కూడా పాత రోజుల్లో పాకిస్తాన్ ఫ్రెండ్ అవటం వల్ల మధ్య మధ్యలో ఏమవుతుంటాయంటే కాస్త తాళం మారుతూ ఉంటుంది అన్నమాట.
అంతే.
అది ఆ తాళం మారినప్పుడు ఎలా ఇండియా మళ్ళీ రీట్రేట్ చేస్తూ ఉంటుంది, ఏంటి పచ్చివాగుడు అవుతున్నాం మనం ఎప్పుడు, ఇది మీది మాది మధ్య సంబంధం ఇది కదా, అది మళ్ళీ మీరు పాత రోజులకి వెళ్తే మేము కూడా పాత రోజుల్లో లాగా బిహేవ్ చేయాల్సి ఉంటుంది అంటుంది ఇండియా కూడా అనమాట.
సో అది అట్లా అడ్జస్ట్మెంట్స్ అనమాట
అవన్నీ. మధ్యలో అలాంటి ఒక్కోసారి అబరేషన్స్ జరుగుతున్నా కూడా దే కమ్ బ్యాక్ టు రియాలిటీ అనమాట.
ఓకే,
పాకిస్తాన్ అనే దేశము, పాకిస్తాన్ గురించి ఇప్పుడు ఉన్నది ఒకటే టాపిక్, అది కూలిపోయే దేశం, కూలిపోతుంటే దాన్ని ఎలా మేనేజ్ చేయాలి అనేది మాత్రమే టాపిక్. అంతే తప్పితే దాంతో సత్సంబంధాలు, వాళ్లతో స్ట్రాటజీ అలాంటివి ఏం లేవు. కాకపోతే ఏంటంటే పాకిస్తాన్కి ఉన్న ఓన్లీ అడ్వాంటేజ్ అది ఒక జియోగ్రఫికల్ లొకేషను, చాలా అడ్వాంటేజియస్ లొకేషన్. ఆ జియోగ్రఫికల్ లొకేషన్ యొక్క అడ్వాంటేజ్ని ఎలా అమ్ముకోవాలి అని ట్రై చేస్తాం తప్పితే పాకిస్తాన్ ఇంకేమీ ట్రై చేయట్లేదు. అది ఓన్లీ వన్ ఫ్యాక్టర్ని అమ్ముకుని పైకి వెళ్ళటం కష్టం, దాంతోపాటు వేరేవన్నీ ఉండాలి అనమాట. ఆ వేరేవన్నీ ఎలా ఉండాలి అనే దానికి అసలు ట్రై కూడా చేయట్లేదు పాకిస్తాన్. అందుకని అది ఒక రకంగా చెప్పాలంటే అల్టిమేట్గా ఏమవుతుందంటే ఇది ఒక్కటి పనికి రాదు, ఈ జియోగ్రఫీ ఇంపార్టెన్స్కి కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయి, ఆ లిమిటేషన్స్ ఎలా ఉంటాయంటే వేరే దేశాల ద్వారా చేసుకోవచ్చు అనే కొత్త కొత్త సిచ్యువేషన్స్ వస్తాయి. ఆ సిచ్యువేషన్స్లో పాకిస్తాన్ యొక్క ఇంపార్టెన్స్ ఈవెన్ యాజ్ ఎ జియోగ్రఫీ కూడా పడిపోతుంది. ఆ పడిపోయినప్పుడు ఎవరికి ఉపయోగం లేదు. అందుకని ఏంటంటే ఎంతటి గొప్ప పెద్ద దేశము, ఇస్లామిక్ కంట్రీ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, ఫ్యాక్టర్స్, ఆ ఫ్యాక్టర్స్ అన్నీ చూసుకునే ఓ పాకిస్తాన్ తోటి మనకి బాగుంది కానీ అలా అని చెప్పి దీంతో ఉండలేము, ఇంకా మనం దీని సైడ్ మనం తీసుకోలేము అనుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాయి అన్ని దేశాలు. ఐ వోంట్ బి సర్ప్రైజ్, ఈవెన్ చైనా కూడా వాళ్ళకి ఫ్రెండ్స్ లిస్ట్లో ఉండకపోవచ్చు ఫ్యూచర్లో.
వండర్ఫుల్ అండి, థ్యాంక్ యూ. వి హావ్ ప్రెటీ మచ్ లాట్ ఆఫ్ థింగ్స్ కవర్డ్. మళ్ళీ వచ్చే వారం మరికొన్ని కొత్త అప్పటి వరకు ఉన్నవి తీసుకొని ముందుకు వద్దాం.
తప్పకుండా.
ధన్యవాదాలు శ్రోతలకి. ప్లీజ్ యునో సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మైండ్ మీడియా, అండ్ ఆల్సో ఎనీ కామెంట్స్ ఎనీథింగ్ కాంటాక్ట్ ఎట్ మైండ్ మీడియాకు పంపండి, ఆర్ రీచ్ అవుట్ అస్ ఆన్ ద ఫేస్బుక్.
ఇంతవరకు మీరు విన్నారు రమణ ముప్పల్ల గారి సమకాలీన విశ్లేషణ కార్యక్రమం ఆగస్టు 30, 2019 నాటి ఎపిసోడ్ పునఃప్రసారం.
Disclaimer: All the opinions, views in the following program, either expressed or implied, are solely of the host and do not necessarily reflect the views and opinions of Mind Media. All the material presented by the host is warranted by the host that the work is their original contribution or they have obtained the proper permissions from the original contributors, and it is free from any copyright infringements. At certain times, the host may express their views which may be slightly or extremely biased, and hence listeners' discretion is advised.